నామములో ఈ నూతన సహవాస ప్రతిష్ట ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ప్రభునంతైనా స్తుతించాలి. రాత్రి మనం సంగారెడ్డి గర్ల్స్ సహవాసాన్ని ప్రారంభించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. గర్ల్స్ సహవాసాలు, బాయ్స్ సహవాసాలు కూడా విస్తరిస్తా ఉన్నాయి. కిడ్స్ సహవాసాలు విస్తరిస్తా ఉన్నాయి. అట్లాగే 11 బ్యాచ్ సహవాసాలు, 11 బ్యాచ్ స్త్రీల సహవాసాలు కూడా విస్తరిస్తా ఉన్నాయి. ప్రభునంతైనా స్తుతించాలి. రాయలసీమ ప్రాంతంలో నిజంగా చాలా నీడ ఉంది. ఒక్క అన్నమయ్య జిల్లా ఒకటే ప్రార్థన చేసాం, పోలీస్ సహవాసాన్ని కట్టలేకపోయినా డిఆర్డిఏ సహవాసాన్ని కట్టగలిగాం. కాబట్టి అన్నమయ్య జిల్లా కొరకు రాయలసీమ 11 బ్యాచ్ స్త్రీల సహవాసం ఎక్కువగా అన్నమయ్య కొరకు కూడా ప్రార్థన చేయాలని. రాయలసీమ ఏరియా విషయంలో ఇప్పటికీ అది ఆ భారం అట్లానే ఉంది. అంటే అక్కడ డిఆర్డిఏ ఉన్నారు, వాళ్ళకి పోలీసులతో పరిచయాలు తక్కువ. మీలో నుంచి ఎవరైనా 11 బ్యాచ్ వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో ఉంటే మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. ప్రభు ఆ ఒక్కటి కూడా కంప్లీట్ అయితే ఆంధ్ర, రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లా రక్షణ కొరకు ప్రార్థించే సహవాసాలు ప్రారంభమైనట్టే. మనం సంవత్సరానికి 2 సంవత్సరాలకు తప్పకుండా మన ప్రార్థన ఫలితాన్ని మనం చూస్తాం. అన్ని జిల్లాల్లో టీచర్లు, అన్ని జిల్లాల్లో మెడికల్ వాళ్ళు, అన్ని జిల్లాల్లో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని దిన ఆరాధనలోకి రాగలిగితే ప్రభు రాజ్యం విస్తరిస్తాడు, ప్రభుకు మహిమ కలుగుతుంది. దాని కొరకే మిమ్మల్ని కట్టాడు. రాయలసీమ 11 బ్యాచ్ స్త్రీల సహవాసాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పటికే రాయలసీమ 8 జిల్లాల్లో 7 పోలీస్ సహవాసాలు కట్టబడ్డాయి. ఇంకా స్త్రీల సహవాసాలు కట్టబడిన ప్రాంతాలు మిగిలిపోయాయి. సత్యసాయి స్త్రీల సహవాసం కట్టబడాలి, వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపమైన దేవ, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నా. ఎల్లప్పుడూ మీరు మా ప్రార్థనలకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఎంత ఆశ్చర్యకరుడు మీ బిడ్డలు. 11 బ్యాచ్లో మీరు తీసుకొచ్చిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు. ఆయన కష్టమైన విధానంలో పరిచర్య ఉన్నప్పటికీ దూరమనక భారమనక బిడ్డలు రాయలసీమ ప్రాంతాల్లో తిరిగి ప్రార్థన చేశారు, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తిరిగి ప్రార్థన చేశారు, తెలంగాణలో కూడా తిరిగి ప్రార్థన చేశారు. నానా, మేము ప్రయాసపడింది కొంచెమైనా మీరు మాతో ఉన్నారని, మా ప్రార్థన విన్నారని ఎంతో శీఘ్రంగా మీరు సమాధానిస్తూ ఉన్నారు. 27వ తేదీ 3వ లీడర్స్ యాన్యువల్ మీట్లో 11 బ్యాచ్ని ముందు వరుసలో నిలబెట్టినందుకు మీకు వందనాలు. బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నేను మరి ప్రత్యేకంగా రాయలసీమ 11 బ్యాచ్ స్త్రీల సహవాసాన్ని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నా. ప్రార్థించే తల్లు లేవనెత్తండి, మొరపెట్టే తల్లు లేవనెత్తండి. దేవా, మీ పొందనాలు. మేము బ్యాచ్లో ఉన్నా, పోలీసులో ఉన్నా, అక్కడికి మేము ఆగిపోకుండా మీ రాజ్యం ఒక్కరు కూడా నశించిపోకూడదు. అంతటి అందరూ మారు మనసు పొందాలి. మీ నామాన్ని ప్రజలందరూ ప్రతి నాలుక ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి. మా ప్రార్థనలు మా ప్రాంతాలకు, మా ప్రార్థనలు ఇతరులకు, మా ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఈ యవన బిడ్డలను మీరు బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి. ఆ చంటిబిడ్డల విషయంలో కూడా ఆయన నీ వద్దకు నడిపించడానికి, యవన బిడ్డలను కూడా నీ వద్దకు నడిపించడానికి, భర్తలను నీ వద్దకు నడిపించడానికి ప్రభు మా అందరిని మీరు వాడుకోమని, కట్టబడుతున్న స్త్రీల సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ 11 బ్యాచ్ రాయలసీమ స్త్రీల సహవాసాన్ని మీ పాదాల వద్ద ప్రతిష్ట చేస్తూ మీరు మీ కృపావరాలతో నింపండి. బలమైన సమూహముగా, అనేక మందికి మాదిరికరమైన సమూహముగా తండ్రి నీకు వందన. బిడ్డను మీరు ఉంచమని, బిడ్డను మీరు ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నూతన సహవాసంగా ఈరోజు కట్టబడ్డ రాయలసీమ 11 బ్యాచ్ స్త్రీల సహవాస బృందానికి నేను ఎస్ఎఫ్జే అన్ని సహవాసాల పక్షంగా 60 స్త్రీల సహవాసాల పక్షంగా 11 బ్యాచ్ అన్ని సహవాసాల పక్షంగా కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కగా వినడానికి విచిత్రంగా ఉంది. ప్రతి దానికి ముందు ఎస్ఎఫ్జే అని పెట్టారు, అది మీ మనసులో ఉంది కానీ ఇప్పుడు కొంచెం బయట పెట్టడం చాలా బాగుంది. ఎస్ఎఫ్జే మనకేం విగ్రహం కాదు, 11 బ్యాచ్ కూడా మనకి విగ్రహం కాదు. మన భారం, మన దర్శనం, మన గురి అర్థం చేసుకోవడం కొరకు మాత్రమే. బిడ్డను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అందరం కలిసి ఈ రాయలసీమ స్త్రీల సహవాసం 11 బ్యాచ్ స్త్రీల సహవాసం కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనందరి ఆత్మీయ క్షేమం కొరకై, ఈ సహవాసం యొక్క క్షేమం కొరకై ఈ పండుగ ఈ ప్రతిష్ట ఆరాధనలో వాక్య ధ్యానం వద్దకు వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. హోషేయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12 వచనాల మీద మనం కొంత ధ్యానాన్ని చేద్దాం. హోషేయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 12 వచనాలను మనం చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుంచి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలు నర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడప నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకుని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అశురురాజు వారి మీద ప్రభుత్వం చేయును. అశురురాజు వారి మీద ప్రభుత్వం చేయును. వారు చేయుచున్న యోచనను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును, అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మెరింగి వేయును. నన్ను విసర్జించవలని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనూ యత్నం చేయడు. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మానువలే నేను ఎట్లు చేతును, శబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనసు మారినది, సహింపలేకుండా నంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని గాని మనుషుడిని కాను, మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచేదము, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణుకుచూ ఒత్తురు, వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశం నుంచి ఒత్తురు, గువ్వలు ఎగురునట్లుగా అసురు దేశంలో నుండి ఎగురు ఒత్తురు. నేను వారిని తమ నివాసములో కాపురముంతును, ఇదే యెహోవా వాక్కు. 12వ చివరి వచనం. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు, యూదా వారు నిరాటంకముగా దేవుడి మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుడి మీద తిరగబడుదురు. చదువుబడ్డ లేఖన భాగం అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. మరొకసారి మీ అందరికీ వందనాలు. నేను వాక్యధ్యానంలోకి వెళ్ళడానికి ముందు ఒక మాట మీ మనసులో ఉంచాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క తాపత్రయం, ఆయన ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయంలో వెళ్ళిపోవడానికి ముందు చేసిన ప్రార్థనలో ఒక బలమైన అంశం కొరకు ప్రార్థన చేశాడు ఆయన. హోషేయా 11లో చూపెట్టండి, మళ్ళా వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో ఆయన బలంగా వేడుకుంటున్న అంశం ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిను. ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే, అవర్ గాడ్ ఈ ట్రయూన్ గాడ్, ఏక దేవుడు, ముగ్గురు కానీ మూడు వర్గాలు కాదు. ముగ్గురు దేవుళ్ళు అనడానికి మన సాహసం చేయలేము. ముగ్గురు ఒక్క దేవుడు, అది ఎట్లా సాధ్యం? దట్ ఈజ్ మిస్టరీ. ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు కాదు, వారు ఏక శరీరం, అది ఎట్లా సాధ్యం? దట్ ఈజ్ మిస్టరీ. చర్చ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అలాగని చెప్పి ఎన్ని గ్రూపులు? నో, వన్ బాడీ, వన్ బాడీ, ఒక్క శరీరం, ఏక శరీరం, సంఘం. భార్య భర్తలు ఏక శరీరం, సంఘం ఏక శరీరం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడు, ఒక్క దైవం. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఐక్యత. అది యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనలో. కానీ పౌలు యొక్క గొప్ప వేదన, ఏసై ప్రార్థన చేశాడు, ఏసై ప్రార్థన చేస్తే అలాగే జరగాలిగా, అలా జరగల, అలా జరగల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఆ యొక్క కొరింథీ సంఘాన్ని బాగా ఆయన గద్దిస్తా ఉన్నాడు. ఏమని మాట్లాడతాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామాన మీరు బాప్తీసం పొందితేరా? నా నామాన్ని మీరు బాప్తీసం పొందుతారని చెప్పకూడదు కాబట్టి నేను బాప్తీసం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. 5 వచనాలకు వెళ్తే ఏమన్నాడంటే, 11, నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలవాడను, ఒకడు నేను అపొల్లవాడను, మరి ఒకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నాకు ఆశ్చర్యం. వీరంతా ఎవరు? అపోస్తులు. వీళ్ళందరి పని ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్ చేయటం. అందుకోసమే అందరూ పనిచేస్తున్నారు. కానీ వెనకాల ఉన్న బ్యాచ్ అంతా ఏమయ్యారంటే, మావాడు గొప్ప, మావాడు గొప్ప, పేతురు గొప్ప, పౌలు గొప్ప, అట్లాగా టీములు అయిపోయారట, టీములు అయిపోయారట. తిడుతున్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? సాతాను బలం ఏంటంటే, మనం ఐక్యతను పోగొట్టుకుంటే చాలు, వాడు గెలుస్తాడు. మనం సంఘం యొక్క బలం ఏంటంటే, మనమంతా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒక్క శిరసత్వం కిందకి రావటం, ఒక్క శిరసత్వం కిందకి రావటం, అది మన బలం. ఖచ్చితంగా సాతాను ఓడిపోతాడు, ఖచ్చితంగా సాతాను ఓడిపోతాడు. నేను రక్షించబడ్డ తొలిదినాల్లో క్రైస్తవ్యం కోసం గొప్పలు చెప్పడానికి ట్రై చేసేవాడిని. గొప్పలు చెప్పడానికి బైబిల్ కోసం ఎన్ని గొప్పలన్నా చెప్పొచ్చు, బైబిల్ అనే విషయాలు ఉన్నాయి. బైబిల్ దేవుడి కోసం ఎన్ని గొప్పలన్నా చెప్పొచ్చు, బైబిల్ దేవుడు కూడా అంత గొప్పవాడు. కానీ బైబిల్ దేవుడు బిడ్డలుగా పిలువబడుతున్న ఈ సంఘం, క్రైస్తవ సంఘం కోసం గొప్పలు చెబుదాము అని ట్రై చేస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్ని లోపాలే, అన్ని లోపాలే, చీలికలు, డినామినేషన్ బ్యారియర్స్. సేవకులు, 4 సేవకులు కలిసి పరిచర్య చేయలేని పరిస్థితి. ఆ సంఘానికి వెళ్ళొద్దు, ఆ సంఘానికి వెళ్ళొద్దు, ఆ సంఘానికి వెళ్ళొద్దు. వాళ్ళ బోధ మంచిది కదా, మంద ఎత్తబడే సంఘం, వాళ్ళు దించబడే సంఘం. ఇట్లాంటి విపరీతమైన చీలికలు ఈరోజు కూడా వాటిని మనం చూస్తున్నాం. హెబ్రోన్ వాళ్ళకి ఇంకెవరు పరిశుద్ధులు కారు, ఎలియఫ్ వారికి ఇంకెవరు పరిశుద్ధులు కారు, హోసన్న వాళ్ళకి ఇంకెవరికి ఆరాధనే రాదు, మాకు మాత్రమే ఆరాధన వచ్చు, ఇట్లాంటి పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి. ప్రభువు స్తుతించాల్సిన మాట, ఎస్ఎఫ్జేలో ఆ పరిస్థితులు ఇప్పటి వరకు లేదు, ఇక ముందు రాకూడదని ప్రార్థన చేస్తాం. మనం 11 బ్యాచ్ వాళ్ళు ఫోకస్డ్గా పనిచేస్తా ఉన్నా మెడికల్ వాళ్ళని మనమే కొట్టి తిట్టి సెపరేట్ చేసాం. మేము మీతోటే ఉంటాం, మీతోటే ఉంటాం, ఉండండి మీకు మాతోటే ఉండండి, ఏమి నీకు భారం లేదా, నీకు దర్శనం లేదా, నీ మెడికల్ డిపార్ట్మెంట్ కోసం నీకేం పట్టదని చెప్పి బలవంతంగా మన సహవాసాలను విడదీసాం. టీచర్ని అట్లాగే విడదీసాం. ఎందుకు విడదీసామంటే కలిసి ఉందాం కానీ నిద్రపోవద్దు, పని చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రాంతాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువు స్తుతించాల్సిన మాట, 227 సహవాసాల్లో ఐక్యతను చూడగలుగుతున్నాం, ఏక దర్శనాన్ని చూడగలుగుతున్నాం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, గణపరచుకోవడం. మహాయతి మేమే నిద్రపోతున్నావా నిద్ర లేపడానికి, పరిగెడుతున్నావా చూపించి గిల్లుతా ఉన్నావు, నువ్వు నిద్రపోతున్నావు వాళ్ళు పరిగెడుతున్నారని. అక్కడ కొంచెం స్పోర్టివ్ గా తీసుకుని పరిగెత్తడానికి బదులు అసూయ పడడం, ఈర్ష పడడం అది ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మనం ఏ పేరుతో సహవాసాన్ని కట్టుకున్నా మనం అందరూ ప్రభు కొరకే పరిచర్య చేస్తున్నాం, ఆయన శిరసత్వం కిందే సహవాసాలు గడుతున్నాం. అవసరమైతే ఈగోలను చంపేసుకుందాం, ఈగోలు అవసరమైతే కాదు ఖచ్చితంగా చచ్చిపోవాలి. మన ఈగోలు సిలువ వేయబడాలి, మన స్వయం చావాలి, నరకబడాలి, ప్రభు మహిమ పొందాలి. నా ద్వారా ఏ ఒక్కరూ అభ్యంతర పడకూడదు, నేను సంఘానికి ప్రయోజనకరంగా మాదిరిగా ఉండాలి అని అన్ని సహవాసాలు 61 సహవాసాలు ప్రార్థన చేయాల్సిన ప్రాముఖ్యమైన మాట. కాబట్టి నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, కలిసి ఉన్నాం, కలిసి సేవ చేస్తున్నాం. మనం ఎస్ఎఫ్జే విగ్రహంగా చేసుకొని కలిసి లేం. ఏదైతే సంఘాల్లో బాగోలేదో వాటన్నింటినీ రెక్టిఫై చేసుకుంటున్నాం, వాటిని అన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం, మాదిరిగా ఉండడానికి ఒక మోడల్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈరోజు మీకు వాక్యం చెప్పడానికి ముందు నేను ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాను, అది నాకు నడిపింపుగా భావించి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. తెలంగాణ ఎస్సీఆర్బీలో ఒక ప్రేయర్ గ్రూప్ ఉందట, తెలంగాణ సిఈడిలో ఒక ప్రేయర్ గ్రూప్ ఉందట, తెలంగాణ డీజీ ఆఫీస్లో కూడా ఒక ప్రేయర్ గ్రూప్ ఉందట. వాళ్ళు 15 సంవత్సరాలుగా సహవాసాలు కంటిన్యూ చేసుకుంటున్నారు. వాళ్ళు నన్ను నెక్స్ట్ మంత్ వాళ్ళ యాన్యువల్ మీటింగ్ మీరు వస్తారా అని పిలిచారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారండి అని అడిగాను. దానికి వాళ్ళు చెప్పిన లాజిక్ ఎంత విచిత్రంగా ఉందంటే, మేము డీజీ ఆఫీసులో ప్రేయర్ గ్రూపు, సిఐడిలో ప్రేయర్ గ్రూపు, ఎస్సీఆర్బీలో ప్రేయర్ గ్రూపు, 3 గ్రూపులు కలిసి ఒక గ్రూప్ అవ్వాలి, 3 గ్రూపులు కలవట్లేదు, మీరు వస్తే కలుపుతారు అన్నారు. నాకు అర్థం కాల, మేమేమో విడదీసి సహవాసాన్ని విస్తరించమంటున్నాము, వీళ్ళేమో కలపడానికి రమ్మంటున్నారు, అసలుకి మనం వెళ్తే న్యాయం చేస్తామా అన్యాయం చేస్తామని డౌట్ వచ్చింది. కానీ నిజమే, 3 గ్రూపులు, 6 గ్రూపులు అవ్వాలి, 12 గ్రూపులు అవ్వాలి, 24 గ్రూపులు అవ్వాలి, కానీ కలిసి ఉండాలి. వాళ్ళు వీళ్ళు కాదు మాట్లాడుకోరట, వాళ్ళు మీ సూపర్ స్పిరిచువల్ అనుకుంటున్నారట, వాళ్ళు మాకంటే తక్కువ అనుకుంటున్నారట, వేరు వేరు ఫీలింగ్స్. ఈవెన్ నేను బాధపడ్డది ఏంటంటే, 15 సంవత్సరాల్లో ఆ 20 మంది కానీ ఉన్నారు, ఆ 3 గ్రూపులుగానే ఉన్నాయి. కరోనా సమయంలో చాలా సహవాసాలు ఇట్లాగే మనలాగే స్టార్ట్ అయ్యారు. కరోనా సమయంలో రోజు ప్రార్థన చేశారు, కరోనా పోయింది, ఆ భక్తి పోయింది, ఆ తీవ్రత పోయింది, ఆ ఆశ పోయింది, ఆ సహవాసాలన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎస్ఎఫ్జే ఎందుకు కరోనా ఉన్నా లేకపోయినా ఆగిపోకుండా కొనసాగుతూ ఉంది? ఆగిపోకుండా కొనసాగడమే కాకుండా ఒంటరి సహవాసాలు 1/10 అయ్యేటట్లుగా, ఒక్కొక్కరు మిగతా వాళ్ళని కట్టేటట్లుగా ఎట్లా వెళ్తా ఉన్నారు అన్నమాట దగ్గర మనం దేవుని చిత్తం చేయడానికి మనసును అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం ఏమన్నాడంటే, మీరు ఫలించండి. ఆశీర్వాదం ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుంది ఆశీర్వాదం. ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనడి. ఆ మాటలు అండర్లైన్ చేయాలి. ఏంది ఆశీర్వాదం? ఏమీ ఫలాలు లేకుండా అట్లా గుడ్డు చెట్టులా ఉండడమా? కాదు. విస్తరణ లేకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉండడమా? కాదు. ఆత్మీయతలు ఎదుగుదల, ప్రార్థనలు ఎదుగుదల, పరిశుద్ధతలు ఎదుగుదల. సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ మెచ్యూర్డ్ అవ్వాలి. ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయకూడదు. ఆయన ఏమన్నాడంటే, ఆశీర్వాదం ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిందించండి, దానిలో పరచుకోండి. ఏదైనా చర్చ్ యానివర్సరీకి నన్ను రమ్మని పిలిస్తే ఎన్ని సంవత్సరాలు అయ్యింది అని అడుగుతారు. ఎన్ని సంవత్సరాలు అంటారు, ఎన్ని సంఘాలు కట్టారు అని అడుగుతాను. అదే ఒక సంఘమే. గొప్ప ఐక్యత. ఏంది గొప్ప ఐక్యత? ఒక సంఘం, ఒక సంఘం అట్లాగే టైం గడిపేస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే మనల్ని నొచ్చుకుంటారు కదా, కొంచెం టైం పడుకుదా మాట బయటికి చెప్పడం. కాబట్టి నేను ఏమంటానంటే, ఫలించటం, విస్తరించటం, అభివృద్ధి పొందటం చాలా ప్రాముఖ్యం. అట్లాగే ఐక్యతను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. కలిసి ఉండాలి, కానీ ఒకే చోట ఉండకూడదు. బైబిల్యుడు అసలు ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనం, విచిత్రంగా ఉంటుంది సన్నివేశం. భూమి అన్నంతటా ఒక్క భాష, ఒక్క పలుకు నేను. ఒక్క భాష ఒక పలుకు ఎంత బాగుందంటే, మనమందరం ఒక చోటే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ఒకే చోట ఉందాం. అది వాళ్ళ తీర్మానం. కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే, పెద్ద గోపురం కడదాం, అపార్ట్మెంట్ కడదాం, మంచి దాని ఏమంటారు రెసిడెన్షియల్ ఏరియా కడదాం, ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళదు. ఆయన ఏమో విస్తరించాను అంటాడు, వీళ్ళేమి ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, 8వ వచనం, యెహోవా అక్కడ నుండి మనుషులందరినీ భూమి ఎందంతటా వారిని చెదరగొట్టాను గనక పట్టణము కట్టుట మానేది. చెదరగొట్టాడు ఆయన. ఎట్లాగా? 9వ వచనం, దానికి బాబెలు అని పేరు పెట్టిది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను, అక్కడి నుండి యెహోవా భూమి అందంతటి వారిని చెదరగొట్టాను. అదేంటి, ఒకచోట హ్యాపీగా ఉందాం అనుకుంటే ఆయన చెదరగొడుతున్నాడు. ఒకచోట హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉండిపోతుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నీ పరిమళం అనేక మందికి అందాలి, నీ సువాసన అనేక మందికి అందాలి, నీ ద్వారా నీ నుండి జీవం అనేకులకు ప్రవహించాలి. చాలా ప్రాముఖ్యమైన మాట గో. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైన మాట గో. చాలాసార్లు సంఘాలలో ఎరిగిన మాట అంటే, కమ్, రండి, అందరూ మా దగ్గరికి రండి, అందరూ మా దగ్గరికే రండి. జిల్లా సహవాసాలను చాలాసార్లు ఏమంటానంటే, ఏమి ఎక్కడికి వెళ్ళరా, గృహదర్శనాలు చేయరా, మిగతా సహవాసాలు కట్టరా, ఆ 20 మందితో అట్లా పబ్బం గడిపేస్తారా, ఆ 20 మంది సరిపోతారా. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఆయన విస్తరించమన్నాడు. లోకం చాలా పెద్దది, ఎంతో మంది ఉన్నారు, నువ్వు వెళ్తే వాళ్ళు వస్తారు, నువ్వు వెళ్తే వాళ్ళు రక్షించబడతారు. నువ్వేమో ఎందుకు వచ్చిందండి, బాగానే ఉన్నాం కదండి, చక్కగా ఉన్నాం కదండి, నీకు బాగుందా దేవుడికి బాగుందా, నీ రాజ్యమా దేవుని రాజ్యమా, నీ చిత్తమా దేవుని చిత్తమా, ఏం చేద్దామని ఏం చేద్దామని. అల్టిమేట్ గా ప్రభు సంతోషించాలి. కాబట్టి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎక్స్పాన్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ ఆల్సో యూనిటీ ఈజ్ సో ఇంపార్టెంట్. విస్తరిద్దాం, కలిసి ఉందాం, కలిసి ఉందాం. ఒక్క ప్రభు, ఒక్క తండ్రి, ఒక్క ఆత్మదేవుడు పరలోకంలో ఏక పట్టణస్థులం, ఏక ఒక్క శరీరంలో అవయవాలు. సౌలు భక్తుడు చాలా ప్రాముఖ్యంగా పత్రికల్లో మాట్లాడుతున్నప్పుడు, అరే బాబు నీ జ్ఞానం నీ తెలివితేటలు పక్కన పడేసి వాడికి ఏదో నొప్పి వచ్చింది, వాడి కోసం పోసారని చెప్పు, నా సహోదరుడికి నేను అభ్యంతరం కలగజేయకూడదు, వాడు బలహీనుడా, బలహీనుడు కాబట్టి నువ్వు బలహీనుడు అనొద్దు, నువ్వు బలవంతుడు కదా, నువ్వే తగ్గు నువ్వే తగ్గు అదే ఉంటుంది. మన రోమపత్రిక 16వ అధ్యాయం చదివాం కదా, రోమపత్రిక 16వ అధ్యాయం ఎలాంటిది అంటే ఎంతమంది బృందం కనబడతారు పౌలు టీమ్ లో, ఎంతమంది బృందం, ఎన్ని పేర్లు కనబడతాయో, స్త్రీలు కూడా మీరు అందుకోసమే చదివారు, అందులో స్త్రీలను మనం చూస్తాం, సహకారులు మనం చూస్తాం, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, టీం తయారైందో, అందరూ ఒకే ఏమర్థమైంది, ఆ చివరి క్లోజింగ్ వర్డ్స్ కూడా ఎంత బాగుంటాయో, క్లోజింగ్ వర్డ్స్ కూడా ఎంత బాగుంటాయో, 16వ అధ్యాయం 16వ వచనం, పవిత్రమైన ముద్ద పెట్టుకొని ఒకరికొకడు వందనా చెప్పు చేయుడి, మూతి తిప్పుకోవడం, చూపులు కళ్ళతో చంపేయడం, చూపులతో చంపేయడం, లేడీ బాలకృష్ణులు అది కాదు, మన సిలువ వేయబడ్డవారు బలహీనులు అలాగే ఉంటారు. మెచ్యూర్డ్ బిలీవర్స్ ఎట్లా ఉంటారంటే ఎలాగైనా ప్రార్థన చేస్తాం, రాబట్టుకుంటాం, ఓర్చుకుంటాం. రెండో మాట, క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్పుచున్నది. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టిండుడని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాము, వారిలో నుంచి తొలగిపోడి. భేదాలు ఆటంకాలు కలగజేయు వారి విషయంలో జాగ్రత్త. చాలాసార్లు నేను విన్న మాట, ఎస్ఎఫ్జేలో అది జరగదు అని నమ్ముతున్న మాట నేను చెప్పగలను ఏంటంటే, ఇద్దరు ఆడవారు కలిసి ఉండరండి, ఇద్దరు మగాలు కలిసి వస్తారు, బ్రదర్స్ ఇద్దరు కలిసి ఉండటం తరలేదు, ఇద్దరు సిస్టర్స్ కలిసి ఉండటం కుదరదు. ఇంకొక మాట లోకల్ అంటారా, ఆడదానికి ఆడదే శత్రువు. నాకు తెలియదు ఎందుకు ఆ మాటలు అన్నారు, నాకు తెలియదు, మీకు బాగా తెలుసు అనుకుంటాను. కానీ ఆ పాత మన చచ్చిపోయాడు, ఆ పాత స్వభావం పాతివేయబడింది, క్రీస్తు నందు నూతన సృష్టి, కొత్తగా జన్మించిన వారు, పైనుంచి జన్మించిన వారు, పరలోక రాజ్య సంబంధులు, సాతాను యొక్క స్వభావం, పాపం యొక్క స్వభావం సమూలంగా మనలో నాశనం చేయబడి క్రీస్తు మాత్రమే మన ద్వారా లోకానికి కనబడాలి. క్రీస్తు మాత్రమే లోకాన మన ద్వారా కనబడాలి. యథార్థంగా మేము చెప్పగలిగిన మాట ఏంటంటే, ఎస్ఎల్జే ప్రారంభించిన తొలి దినాల నుంచి నాకున్న బలమైన నమ్మకం ఏంటంటే, ఎంత జరుగుద్దో నాకు తెలియదు, ఎంత ఐక్యతతో ఉంటారని కూడా ఊహించలేదు, ఎంత ఐక్యతతో ఉంటారో ఊహించలేదు. మొహమాటం లేకుండా బైబిల్ ఎలా ఉంది అలాగే చేద్దాం, దేవుడు ఎలా చెప్పాడు అలాగే చేద్దాం, మరేం చేద్దాం అని చెప్పినట్టుగా చేద్దాం అని, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకుంటూ పోతున్నాం. చాలాసార్లు నేను అనుకునేవాడిని, ఏసయ్య ఒక ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం ఏమన్నాడంటే, వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలి. వాక్యం యునైట్ చేస్తుందట. ఒక ఆయన ఎలా అన్నాడు, డాక్ట్రిన్స్ డివైడ్ పీపుల్, సిద్ధాంతాలు మనుషులు విడదీస్తాయి. సిద్ధాంతాలు మనుషులు, బైబిల్ ఏమో వాక్యం వల్ల ఐక్యత అని దేవుడు చెప్తున్నాడు, లోకంలో ఏమన్నారంటే సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ డివైడ్ పీపుల్, సిద్ధాంతాలు మనుషులు విడదీస్తాయి. ఆ సిద్ధాంతాలు బైబిల్లోంచి వచ్చిన సిద్ధాంతాలు కావు. ఇంకా నేను మాట అంటాను, జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. తగ్గించుకుందాం, ఎలాగైనా సరే నేను గెలుచుకోవాలి, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్, ఏంది ఉపయోగం, నువ్వు గెలిచావు అజయ్ మిషనరీ చెప్తా ఉంటాడు. నేను దేవుడు వాదం గెలవడానికి పిలవలా, మనిషిని గెలవడానికి పిలిచాడు. నీ పంతం గెలిపించుకోవడానికి దేవుడు నిన్ను పిలవలా, ఆపిని రక్షించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. చాలాసార్లు ప్రారంభ దినాల్లో తెలియక నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేది కరెక్ట్, ఒప్పుకో అనేవాడిని. ఇప్పుడు నేనేమంటానంటే, అరే నీకేం కావాలి, నేను ఓడిపోవడం కావాలా, నేను ఓడిపోయాను, నువ్వు గెలవడం కావాలా, నువ్వే గెలిచావరా అంటాను. అదేంటన్నా అంటే, నాకు నువ్వు కావాలి, నేను ఓడిపోవడానికి రెడీ, నువ్వు గెలిపితే చాలు నాకు, ముందు మనిషిని సంపాదిద్దాం, ముందు మనిషిని సంపాదిద్దాం, మనిషిని సంపాదిద్దాం. ఆక్యం ఐక్యతను తీసుకొస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి ఎందు శ్రద్ధ గలవారే. ఐక్యతను ఎవరు తీసుకొస్తారు? ఆత్మదేవుడు. ఐక్యతను ఎవరు తీసుకొస్తారు? పరిశుద్ధ లేఖనాలు. ఐక్యత కొరకు ప్రభు అయిన యేసు ప్రార్థించాడు, ప్రార్థించాడు. ఎస్ఎఫ్జే మనుషులు విడదీస్తుంది, అయితే ఎస్ఎఫ్జేని పక్కన పెడేద్దాం. ఎస్ఎఫ్జే మనుషులు కలుపుతుంది, అయితే వాడుకుందాం. 2011 బ్యాచ్ అన్న పేరు మనుషులు విడదీస్తుంది, అయితే కొంచెం జాగ్రత్త పడదాం. లేదు మనుషులు కలుపుతుంది, అయితే వాడదాం. ఏదైనా సరే అల్టిమేట్గా మనుషులను సంపాదించుకోవాలి, ప్రభు రాజ్యాన్ని కట్టాలి, ఆయన నామానికి మహిమ కలగాలి. డినామినేషన్స్ చాలా చాలా సార్లు ఏమవుతారంటే ఈ పేరు తీసుకుని వెళ్ళి బైక్ మీద స్టిక్కర్లు వేసుకుంటారు, టీషర్ట్ మీద స్టిక్కర్లు వేసుకుంటారు. మొదటి నుంచి దాన్ని కావాలని చెప్పి డిస్కరేజ్ చేస్తూ వచ్చాయి. ఎస్ఎఫ్జే లోగో అన్ని చోట్ల వాడొద్దు, కార్ల మీద, బైకుల మీద మాట్లాడితే ఎస్ఎఫ్జే, వాట్సాప్ గ్రూపులకి ఎస్ఎఫ్జే పేరు వద్దు వద్దు వద్దు. ఎందుకు వద్దు అన్నామంటే మనం దాన్ని ప్రమోట్ చేయడానికి లేము. మరేం చేద్దాం? విజయవాడ బిలీవర్స్ అందులో ఎస్ఎఫ్జే ఎక్కడ ఉంది? ఎస్ఎఫ్జే అక్కడ ఉండదు, కానీ వెనకాల ఉంటుంది. ముందు విజయవాడ బిలీవర్స్, 11 బ్యాచ్ ఫెలోషిప్, ఎస్ఎఫ్జే అక్కడ ఉండదు, వెనకాల ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఆ పేరు వాళ్ళకు బలపరుస్తుందా? ఆ పేరే వాళ్ళకు ఉంటుంది. విజయవాడ పేరు బలపరుస్తే ఆ పేరే వాళ్ళకు ఉంటుంది. మనుషుల్ని ముందు పెట్టడం, లేకపోతే సంస్థను ముందు పెట్టడం, లేకపోతే మన పంతం గెలిపించుకోవడం, అవన్నీ వద్దు, అవన్నీ వద్దు. ఆత్మదేవుడు ఐక్యతను కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఐక్యతను కోరుకుంటున్నాడు. ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు ప్రయాసపడాలి? ఐక్యమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ గలవారే. అది ఎట్లా సాధ్యమో తర్వాత మాట. ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ అర్థం చేసుకుంటుంది, ప్రేమ సహిస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఐ హోప్ ఎవరు కూడా మా సహవాసంలో కోఆర్డినేటర్లు ఇద్దరికి పడతలేదండి. ఆవిడంటే ఈవిడికి పడదు, ఈవిడంటే ఆవిడకు పడదని కానీ సహవాసాలు ఎక్కడో కూడా ఆ సహవాసం ఈ సహవాసానికి పోటీ వాళ్ళు వీళ్ళు గొడవాడుకుంటున్నారన్న మాటలు కానీ ఇప్పటిదాకా రాలేదు, ఇక ముందు రావు. కారణం మీరు వాక్యాన్ని ఎరిగిన వారు, మీరు రోజు ప్రభు పాదాల దగ్గర గడుపుతున్నారు. ఆత్మదేవుడు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే మన మధ్య ఉంటానన్నాడు. ఆయన మన మధ్యకు వచ్చాడు. ఆత్మదేవుడు ఉప్పింప చేస్తూ ఉంటాడు, ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆశీర్వాదకరం, ఆశీర్వాదకరం. నేను ప్రాముఖ్యంగా హోషియా గ్రంథం 11వ అధ్యాయం మీద చెప్పాలనుకున్నాను. 11 బ్యాచ్ఎం చేసిన తర్వాత నేను డైవర్ట్ అయిపోయాను. వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళు మాట్లాడే విధానం, చిన్న కరెక్షన్ చెప్తామంటే కొంచెం చూసుకోండి అని. చిన్న కరెక్షన్కి చాలా పెద్ద కరెక్షన్ చేసుకొని చాలా జాగ్రత్తగా చాలా హుందాగా సహవాసాలు ఐక్యతను కాపాడడానికి తాపత్రయపడుతున్నారు బిడ్డలు బట్టి ప్రభువును స్తుతిస్తున్నారు. హోషియా గ్రంథం 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా మూడు విషయాలు మనకు అనిపిస్తాయి, మూడు విషయాలు కనబడతాయి. హోషియా గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడతాడంటే, మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం, నాలుగో వచనంలో దేవుడు ఎలా పెంచుతాడు, ఎలా పోషిస్తాడు, ఎలా కాపాడుతాడు, ఎలా దీవిస్తాడు, ఎలా హెచ్చిస్తాడు అవన్నీ అక్కడ వెతుక్కోవచ్చు. ఇలా అనుకోవచ్చు, దేవుని ఆశీర్వాదం అని రాసుకోవచ్చు. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఏం జాగ్రత్తలు చూస్తామంటే, మొదటి వచనం, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుంచి పిలిపించితిని ఇలా అన్నాడు. నువ్వు నా కొడుకురా అన్నాడు, నా కుమారుడు అన్నాడు, నువ్వు చిన్నోడివి, పిల్లోడివి, బాలుడివి అన్నాడు. నేను నిన్ను ప్రేమించాను అన్నాడు. అంటే అర్థమైన తండ్రి ప్రేమ. చాలా బైబిల్లో ఈ మాట ఉక్కిరి బిక్కిరి చేసే మాట. హ్యూమన్ రిలేషన్స్ మనకు బాగా తెలుసు, మనుషుల బంధాలు మనకు బాగా తెలుసు. మనుషుల బంధాలు అందులో తండ్రి కుమారుడి బంధం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాడు వారసుడు, వాళ్ళ నాన్నకి వాడే తర్వాత వంశోద్ధారకుడు, వాడే ఆస్తికి హక్కుదారుడు, వాడే పరువుతి నిలబెట్టేవాడు, వాడే గౌరవం నిలబెట్టేవాడు అని పిల్లడి కోసం మాట్లాడతాం. మన నాన్న దగ్గరికి వస్తే ఇంకేముంది, వాళ్ళ నాన్న అన్ని చూసుకుంటాడు, ఏం తక్కువ కానివ్వడు, కాలికి మట్టి అగ్నివుడు, వాళ్ళ నాన్న అలా చూసుకుంటాడు. మనకు తెలుసు కొడుకు తండ్రి బంధం ఎట్లా ఉంటుంది, మనకు తెలుసు. ఆ బంధంతో మాట్లాడుతున్నాడు దేవదేవుడు. మనిషిని పట్టుకొని ఇస్రాయేల్ని పట్టుకొని నువ్వు నా కుమారుడివి అన్నాడు, నువ్వు నా కుమారుడివి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రారంభించినప్పుడు పాత నిబంధనలో ఈ రిలేషన్ అంత ఎక్కువగా రాయబడలేదు, కానీ ఇక కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు బోధ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో బోధ ప్రారంభిస్తే నువ్వు ధరిస్తే మీ తండ్రి నా తండ్రి, మీ తండ్రి నా తండ్రి, తండ్రి తండ్రి తండ్రి. నీకేమనుకుంటున్నావు దేవుడు కాదు, తండ్రి తండ్రి ఆ పదం ఆయన ఎంత రిపీటెడ్గా వాడాడు, ఎంత రిపీటెడ్గా వాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నమాట, 5వ అధ్యాయము 16వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు మీ తండ్రి అన్నాడు, మీ తండ్రి అన్నాడు. తర్వాత అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం చివరి మాట, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులై ఉండాలి. 6వ అధ్యాయంలో ఆ మాటలే చూస్తున్నాం. 4వ వచనం రహస్యమందు చూచు నీ తండ్రి. 6వ అధ్యాయం మొదటి వచనంలో 2వ భాగం లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి. ప్రార్థన చేసేటప్పుడు 8వ వచనం మీరు అడగక ముందే మీరు మీ తండ్రిని అడగక ముందే అన్నాడు. 9వ వచనం పరలోకమందున్న మీ తండ్రి రహస్యమందు చూచు తండ్రి తండ్రి తండ్రి. ఆ పదాలు ఎలా ఉంటాయంటే మనం ఈ మాట తీసుకుందాం, గాడ్ ఈజ్ మై ఫాదర్ నా తండ్రి. కొంతమంది తెలంగాణ వాళ్ళు రాయలసీమలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పదం వాడతారు, నానా అని నాయన అని వాడతారు, నానా నాయన తండ్రి అబ్బా. ఏమర్థం కావాలంటే గాడ్ ఈజ్ మై ఫాదర్ నా తండ్రి. ఇక్కడ హోషేయ గ్రంథంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నా కుమారుడు బాలుడుగా ఉండగా అతని ఎడల ప్రేమ కలిగి ఏం చేశానంటే ఐగుప్తు దేశంలోంచి పిలిచాను, ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చాను. మనం చరిత్ర ఎదుగుదాం. 430 సంవత్సరాలు మోచేతి నీళ్లు తాగి మట్టి పిసుక్కుంటూ అక్కడ పిరమిడ్లు కట్టుకుంటూ ఘోరమైన హింసలు గుండా వెళ్తున్న ఆ ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను బాలుడై ఉండగా ప్రేమ కలిగి ఐగుప్తులోంచి అతన్ని పిలిచాను అని మాట్లాడుతున్నాడు, పిలిచాను అని మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో ఇంకొక మాట మాట్లాడతాడు, స్నేహ బంధాలతో నేను వారిని బంధించి అన్నాడు. 3వ వచనంలో ఇంకొక మాట మాట్లాడతాడు, 3వ వచనంలో ఎఫ్రాయిమ్ను చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడు నేనే, వారిని కౌగులించుకున్న వాడిని నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనను అన్నాడు. నడక నేర్పించాను, కౌగులించుకున్నాను, స్వస్థపరిచాను. తర్వాత 4వ వచనంలో ఒకడు మనుషులను తోడుకొని పోనట్టుగా స్నేహ బంధాలతో నేను వారిని బంధించి ఆకర్షించుతుని అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రిగా ఆయన ఇస్రాయేల్ పట్ల, ఎఫ్రాయిముల పట్ల ఆయన మాట్లాడుతున్నాడో అర్థమైతే నిజంగా మనం ఇలా అంటాం, ఎవరు మనకి సరిపోయిన వారు కారు, ఎవరి కొరకు మనం ఏమి చేయబోను, ఏది చేసినా ఆ తండ్రి కొరకు, ఆ ప్రేమమైన కొరకు, ఆయన కోసమే, ఆయన కోసమే. ఎస్ఎఫ్జే పరిచర్య మీ మీద నాకున్న వల్లమైన ప్రేమతో నేనేమి చేయట్లేదు, మీరు నా మీద ఉన్న విపరీతమైన గౌరవంతో మీరు ఏమి చేయరు, అందరూ ఆయన రుణం తీర్చుకోవడం కొరకు. ఆయన ఎన్నో చేశాడు, బాకీ పడిపోయాం, రుణపడిపోయాం, రుణం తీర్చుకుందాం. ఎన్నోసార్లు బాధ పెట్టాం, ఇప్పుడు ఆయన సంతోష పెడతాం. ఆ ఉద్దేశమే, ఆ ఉద్దేశంతో మనం ఈ సహవాసాలు కొనసాగాలి. 11వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు, భయంకరమైన మాటలు చదవాల్సి వస్తుంది. అదే 11వ ఆయన ఏమంటాడంటే, నా పక్షంగా నా ప్రేమ మారలేదు, నా పక్షంగా నా ప్రేమలో హెచ్చుతగ్గులు లేవు, కానీ నాకు రియాక్షన్స్ ఎట్లా వచ్చాయంటే ఇలా అంటాడు ఆయన. 2వ వచనం, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలు నర్పించిరి, విగ్రహాలకు ధూపం వేసిరి. ఎంత బాధపడ్డాడు, అంత ప్రేమించాడు. వీళ్ళు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకాలలాగా ప్రవర్తించారు, ఆయన్ని పక్కన పెట్టి విగ్రహాలకు ధూపం వేస్తున్నారు. ఈ గ్రంథం దేవుడు మానవుని బంధాన్ని ఇంకొక ప్రత్యేక రిలేషన్తో మాట్లాడాడు. దాన్ని మనం ఏమంటామంటే భార్యాభర్తల బంధం. దేవుడు భర్తగా, నువ్వు నేను భార్యగా, సంఘం వధువుగా, ఆయన వరుడుగా, ఆయన వరుడుగా. ఇక్కడ ఆయనేమో తండ్రి ప్రేమ చూపించాడు, మనమేమో అపనమ్మకస్తురాల్లాగా ప్రవర్తించాము అంటాడు హోషేయ గ్రంథంలో. ఆయనేమో తండ్రి ప్రేమ. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయా దాక్షిణ్యాలు చూపుట వలన నిన్ను ప్రధానం చేసుకుందను, నువ్వు నా దానువు, నిత్యము నువ్వు నాకుంటావు. నువ్వు నిత్యము నాకుండాలి అని నీ మీద దయా దాక్షిణ్యాలు చూపించడానికి ప్రధానం పెళ్లి చేసుకుందను అన్నాడు. తర్వాత 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానం చేసుకుందును అన్నాడు. 16వ వచనం, అది అర్చక నుండి నా మాట విన్ను, నీవు బయలు అని నన్ను పిలవక, బయలు అంటే పుట్టినోట్ల యజమానుడు అని నన్ను పిలవక, నా పురుషుడవు భర్త, పుట్టినోట్లో భర్త, నా పురుషుడవు అని పిలుతూ, ఇదే యెహోవా వాక్కు. 17వ వచనం, అది ఇక మీదట బయలు దేవతల పేర్లు జ్ఞాపకము తెచ్చుకొనకుండాను, అవి దాని నోట రాకు నేను చేసేదను. బయలు ఎవరంటే మూడో వ్యక్తి, భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి. ఎట్లా ఉంటది, ఎంత అసహ్యంగా ఉంటది, ఎంత వేదనగా ఉంటది. ఈ గ్రంథం అదే మాట్లాడుతుంది. ఆయన భర్త, మనం భార్య, నిత్యము ఆయన దానిగా ఉండాలని ప్రధానం చేసుకున్నాడు, అన్ని చేశాడు, మనం బయలుదేవతల వైపు తిరిగామట, దాన్ని వ్యభిచారము అన్నాడు, అపవిత్రత అన్నాడు. అందుకోసమే ఆయన ఏమంటారు, చావగొట్టి చెవులు మూసేసినట్టుగా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం మనం చదివాం. 6వ అధ్యాయం 1వ వచనం, ఆయన మనం చీల్చి వేశాను, ఆయన మనల్ని కొట్టాను, ఆయన మనల్ని చీల్చి వేశాను, ఆయన మనల్ని కొట్టాను అపనమ్మకత్వాన్ని బట్టి. ప్రభునందు పిల్లరా, దేవుడు తండ్రిగా గొప్ప ప్రేమ చూపించాడు. దేవుడు భర్తగా చాలా బాధ్యత మన పట్ల వహించాడు. మన రిటర్న్ గిఫ్ట్ దేవుడికి ఇచ్చేది నమ్మకమైన ప్రేమ కలిగిన కుమారుడుగా, నమ్మకమైన నమ్మకస్థిరాలైన భార్యగా ఆయన పట్ల ప్రేమ చూపించకుండా వేరే వారి వైపు చూడటం, అది ఎంత కోపం పుట్టిస్తుందో ఈ గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయంలో చివరి వచనం చాలా బాధపడుతుంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం, ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించున్నారు, యూదా వారు నిరాటంకముగా దేవుడి మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుడి మీద తిరగబడుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుడి మీద తిరగబడుదురు. దీన్ని పోయే కాలం అంటాం, కళ్ళు నెత్తికెక్కడం అంటాం, ఒళ్ళు కొవ్వెక్కడం అంటాం, తల తిరుగుడుతనం అంటాం. నిజంగా అలాగే చేశారు వాళ్ళు. మరి మనం ఎందుకు ఈ మాటలు చదువుకుంటున్నాం, వాళ్ళు అలా చేశారు కానీ మనం అలా ఉన్నాం అనుకుందామా? అదే లేదు, ఆ స్వభావమే, ఆ పాప స్వభావమే, ఆ పాప స్వభావమే కడుపు నిండా తింటే ఇక నిద్ర వస్తుంది, లేదా కళ్ళనిద్రెక్కుతాయి. యెహోవా ఎవడు అంటానేమో అన్నాడు. ఆ ఊరు అయ్యా నాకు ఎక్కువ పెట్టావనుకో కడుపు నిండి యెహోవా ఎవడు అంటానేమో అన్నాడు ఫరో. ఫరో అన్నాడు యెహోవా ఎవడు అన్నాడు. ఆ గుర్తుండిపోయేలాగా, అందరికి గుర్తుండిపోయేలాగా దేవుడు ఫరోకి చుక్కలు చూపించాడు, చుక్కలు చూపించాడు. యెహోవా నేనే అని నీకు అర్థం కావాలి, అందరికి అర్థం కావాలి. ఇక్కడే హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో ఇంకొక మాట మాట్లాడాడు. 11వ అధ్యాయము 8వ వచనం, ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును. అబ్బా ఆ మాటలు ఎంత గుండెలు పిండేస్తాయో. ఎంత చేసినా, ఎంత అవిధేయులుగా ఉన్నా, ఎంత తిరుగుబడి చేస్తున్నా, ఆయన ఏమంటాడంటే నువ్వు నిత్యము నా దానవని చెప్పి నేను నిన్ను ప్రధానం చేసుకున్నాను. అందుకే ఇక్కడ హోషేయ గోమేర్ దగ్గర గోమేరేమో మాట్లాడితే వేరే వాడి దగ్గరికి పోతుంది. అట్లాంటిది ఆయన ఏం చేయాలి? నడు రోడ్డు మీద నరకాలి. ఆయన ఏం చేస్తున్నాడు? పోయి తెచ్చుకుంటున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, జాలు చూపిస్తున్నాడు. అవిధేయతకు దేవుడు భయంకరమైన శిక్ష విధించాలి. కానీ ఆయన అంటే నేను ఎట్లా నేను మర్చిపోతాను, నేను ఎట్లా నేను విడిచిపెడతాను. అంత ప్రేమ కలిగిన భర్తగా, ప్రేమ కలిగిన తండ్రిగా ఉన్నాడు. అలాగని చెప్పి ఎల్లకాలం ఉంటాడు అనుకుంటే కుదరదు. కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం ఏం మాట్లాడతాడు? 11వ అధ్యాయము 8వ వచనం, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, శెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును అన్నాడు. వాళ్ళకైతే చేశాను కాని అలా నీకు ఎట్లా చేస్తాను అన్నాడు. ఇంతకీ అద్మాను అంటే ఎవరు, శెబోయీము అంటే ఎవరు, అద్మాను అంటే ఎవరంటే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 23వ వచనం చదివితే, 29, 23 చదివితే ఆయన ఇలా అన్నాడు. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సుదొమ గొమొర్ర ఆత్మ శెబోయీముల వలె ఆ సమస్త దేశములు గంధకముల చేత ఉప్పు చేత చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూర మొలవకయు ఉండుట చూచి. యెహోవా దేన్ని బట్టి ఈ దేశమును ఇట్లు చేసినో, ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుందురు. ఎవరు ఈ రెండు దేశాలు? సొదొమ గొమొర్ర పట్టణాలతో పాటు ఉన్న మరొక రెండు పట్టణాలు. ఆత్మ శెబోయీము ఏం చేశాడు? తగలబెట్టేశాడు, అగ్నిగంధకాలు కురిపించి తగలబెట్టేశాడు. ఈ ప్రేమ కలిగిన తండ్రి, ఈ ప్రేమ కలిగిన భర్త ఆయనిస్తున్న క్షమాపణ, ఆయనిస్తున్న అవకాశాలు, ఆయనిస్తున్న ఆపర్చునిటీ. నేను ఎలా అంటాను, రాయలసీమ 2011 సహవాసం కట్టబడిందంటే అందరూ చాలా నీతిమంతులు, చాలా పరిశుద్ధులు, కాబట్టి దేవుడు మనల్ని సహవాసం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడా? లేదు. తాగుబోతులు, తిరుగుబోతులు, అయుధేయులు అయినా సరే ఏమంటున్నాడు, నేను ఎట్లా మర్చిపోతాను, నన్ను ఆరాధించడానికి నా సంఘముగా నువ్వు మళ్ళా కట్టబడడానికి నేను ఎవరినో రాయలసీమ దాకా పంపించి ఎవరో నీ వెంటపడి ఎవరో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసి ఎవరో నిన్ను ఆయన వైపు తీసుకొచ్చాను, నేను ఎట్లా మర్చిపోతాను. ఆశ్చర్యం అనిపిస్తుంది, పోలీసు వాళ్ళు ఇన్ని సహవాసాలు ఎట్లా కట్టబడ్డాయి, ఈయన ఎట్లా దేవుడు అంగీకరించాడు, నేను ఎట్లా మర్చిపోతాను. నిత్యము నువ్వు నా దానవని నేను నిన్ను ప్రధానం చేసుకున్నాను. గోమర వలె చాలాసార్లు నాకు నచ్చని పైలు పరాయి పురుషుడి దగ్గరికి నువ్వు పోయినా నువ్వు తిరిగి వస్తానంటే నేను నిన్ను పరిశుద్ధపరిచి చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనంలో ఆ 9వ 11వ అధ్యాయం ఎనిమిదో వచనం తర్వాత మాట్లాడాడు, నా మనసు మారింది, సహింపలేకుండా నా అంతరంగం మండుచుంది, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను ఈ మధ్య పరిశుద్ధ దేవుడిని గాని మనుషుడిని కాను, మిమ్మను దహించినంతగా నేను కోపింపను. వారు ఏహో వెంబడి నడిచేద్దరు. దానికైంది దేవుడు హోషేయ గ్రంథం 11-12 వచనాలను మనం ఎట్లా విభజించుకోవాలంటే, మొదటి వచనం నుంచి 4 వచనాలు దేవుని ప్రగాఢమైన ప్రేమ, తండ్రి ప్రేమ, భర్త ప్రేమ, ఆ ప్రేమను మనం చూస్తాం. 5 వచనం నుంచి హోషేయ గ్రంథం 11 అధ్యాయం 5 వచనం నుంచి 7 వచనాల వరకు ఎట్లా చూస్తామంటే, కుక్క తోక వంకరు అన్న స్వభావం, కక్కిన దానికి తిరిగి వెనక్కి తిరిగే స్వభావం, కరగబడ్డ తర్వాత మరలా పందులు బురదలో పొర్లే పంది స్వభావం, అసహ్యకరమైన స్వభావం, మరలా సేమ్, ఏం మార్పు ఉండదు. 5, 6, 7 వచనాలు, 5, 6 వచనాలు ఆయన అంటాడు, ఐగుప్తు దేశానికి వారు మరలా పోరు గాని నన్ను విసర్జించారు కాబట్టి అసురురాజు వారి మీద ప్రభుత్వం చేయను. ఐగుప్తులను తీసుకొచ్చాడు, పాలుతీను ప్రవహించే దేశంలో ఉంచాడు, కలినెత్తికెక్కై బొరా అన్నాడు, ఐగుప్తు చెరలోకి పంపిస్తాను అన్నాడు, ఐగుప్తు దేశంలో తీసుకెళ్తాను అన్నాడు, ఐగుప్తులకు మళ్ళా పంపను గాని అసురురాజుకు అప్పచెప్పేస్తాను అన్నాడు, అసురురాజు వారి మీద ప్రభుత్వం చేయను. 6, వారు చేయిచున్న యోచనను బట్టి యుద్ధం వారి పట్టణాలను ఆవరించను, యుద్ధం వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయను. ఎక్కడో హమాస్లో యుద్ధం జరుగుతూ ఉంది, ఇస్రాయేల్ వారు పాలస్తీనాకు యుద్ధం జరుగుతూ ఉంది, ఉక్రెయిన్ మీద రష్యా బాంబులు ఉదులుతుంది అనగానే అక్కడ పరిస్థితులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయి. సే, నీకు నా ప్రేమ అర్థం కాల, నీకు నా మంచితనం అర్థం కాల, నీకు నా దయాదాక్షిణ్యం అర్థం కాల, నీకు నా దీర్ఘశాంతం అర్థం కాల, చేతకానోడు అనుకుంటున్నావు, రోషం లేడు పౌరుషం లేనోడు అనుకుంటున్నావు. దేవుడు ఎంత రియాక్ట్ అయ్యాడో గత చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు సిలువ అది చెప్తుంది, బాబు ఆయన మంచోడు అనుకోకు, ఆయనకి ఎంత కోపం ఉందంటే నేను సిలువ మీద ఎట్లాగా చంపబడుతున్నానో అట్లా చంపే కోపం దేవుడిది, కానీ నేను తీసేశాడు, నేను ఒప్పుకున్నాను కదా నన్ను పెట్టాడు, ఓరకు నేను రక్షణ పొందలే, ఓరకు నేను దేవుడి దగ్గర రాలా, విమోచన క్రయధనముగా పరిశుద్ధ తనయుడు ప్రభువు ప్రాణం పెట్టడం ద్వారా మనం పొందుకున్నాం. ప్రభు నన్ను పిల్లరా, 1, దేవుని ప్రేమ యజ్ఞాన్ని చూస్తున్నాం, 2, దేవుని యొక్క శిక్షణ, దండన, డిసిప్లిన్, ఏం చేస్తాడు, అమ్మేస్తాడు, చెరలోకి పంపేస్తాడు, ఎంత భయంకర యుద్ధం తీసుకొస్తాడు, కంటి మీద కొనుక్కుండదు, కడుపుకు తిండి ఉండదు. ఇంకా భయంకరమైన మాటలు ఉన్నాయండి, ప్రేమగలని దేవుడు అన్న మాటలు బాగా ఉన్నాయి, కానీ ఇంకెంత భయంకరమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయంటే చూడండి, 13:16 హోషేయ గ్రంథం 13:16 సోమరును తన దేవుడి మీద తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నుండును, జనులు కట్టిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. చెరలోకి తీసుకెళ్తే రాక్షసులు ఎట్లా చూస్తారు, ఆయన వదిలేస్తే ఆయన ప్రేమ కోపంగా మారితే పిల్లలను బండలకేసి బాధుతారట, గర్భిణీ స్త్రీల కడుపులు చీలిస్తారట, ఎంత భయంకరమైన మాట. కాబట్టి ప్రభువు పిల్లరా, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాటలు 3వ మాట ఏం చూస్తామంటే, హోషేయ గ్రంథం 11:8 8-11 ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెడుదను, ఇస్రాయేలు నేను నెట్లు విసర్జించును అన్నాడు. దాని ఏమంటామంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు, మారమంటున్నాడు, మారడానికి అవకాశాలు ఇస్తున్నాడు, తన కోపాన్ని అంచుకుంటున్నాడు, తన ఉగ్రతను అంచుకుంటున్నాడు, తిరిగి రండి అంటున్నాడు. ఆయన ప్రేమ అవకాశాలు ఇస్తుంది. ఆయన ప్రేమ మనల్ని రక్షించింది. ఆయన ప్రేమ మనలో ఉన్న లోపాలు, పాపాలు, అవిధేయత దగ్గర శిక్షిస్తూ ఉంది. ఆయన ప్రేమ తిరిగి మళ్ళా ఆయన వద్దకు చేర్చుకుంటూ ఉంది. హీ లవ్ దట్ నర్చర్స్, ఆయన మనం పెంచే ప్రేమ, మనల్ని ఆశీర్వదించే ప్రేమ, లవ్ దట్ డిసిప్లైన్స్, మనల్ని గుణపరిచే ప్రేమ, లవ్ దట్ రిడీమ్స్, మనల్ని విమోచించి చేర్చుకునే ప్రేమ. ఆయన ప్రేమను చూస్తూ ఉన్నాం. మన స్వభావాన్ని, మన పరిస్థితిని, మన రెస్పాన్స్ని చూసుకుందాం. ఎందుకు ఈ సహవాసానికి వచ్చామంటే ఎదగడానికి, కృతజ్ఞత తీర్చుకోవడానికి, ఆయన సంతోష పెట్టడం కొరకు, ఆయన మాట వినడం కొరకు, ఆయన వాక్యం నాటబడడం కొరకు, ఆయన ఆశిస్తున్న అనేక మందిని ఆయన వద్దకు నడిపించడం కొరకు. అలాంటి ఆశీర్వాదకరమైన సహవాసంగా రాయలసీమ అన్ని జిల్లాలకు 11 బ్యాచ్కి SFJ పరిచయకు ఈ స్త్రీల సహవాసాన్ని ప్రభు బలపరిచి స్థిరపరిచిన గాక.